My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శిశిర గారి సింగ్ అలాంగ్ కార్యక్రమం April 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
Hi, hello, namaste, adab, satsriya kal, good evening, good morning. Meer vintunaru Mind Media, the voice of India, idi bharatiya swaram. Nenu mi RJ Shishira and meer vintunaru sing along program. సో అయితే మీరు నాతో మాట్లాడాలి, నాకు కాల్ చేయాలి అంటే 9885555672కి కాల్ చేయండి. అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media. స్కైప్ నుంచి కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. అండ్ ఈరోజు మనం స్పెషల్గా ఏంటి ఏం మాట్లాడుకుందామంటే, నేను చెప్పను మీరే గుర్తుపట్టాలి, ఏంటంటే మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం. పిలిచింది పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. పదండి ముందుకు పదండి అని ఉవ్వెత్తున లేచి గర్జించిన సింహం, ఆ సింహమే ఈరోజు మన శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు. అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చాలా మందికి రాదు ఈ అవకాశం, నాకు వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఇది మన మైండ్ మీడియా ద్వారానే వచ్చింది. ఎందుకంటే ఈరోజు మన శ్రీశ్రీ గారి బర్త్డే, ఆయన April 30, 1910 విశాఖపట్నంలో జన్మించారు. అండ్ ఆయన మరణించింది కూడా June 15, 1993 మరణించారు. కానీ ఆయన పుట్టిన ఈ రోజు మనం ఆయన గురించిన విషయాలు మాట్లాడుకుందాం. అంటే బేసిక్గా ఆయనకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. April 30, 1910 ఆయన జన్మించారు. శ్రీశ్రీ మొత్తం ఫుల్ ఫామ్, అంటే ఆయన ఫుల్ నేమ్ ఏంటంటే శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీగా ఆయన ప్రసిద్ధి చెందారు. అండ్ విప్లవ కవిగా సాంప్రదాయ ఛాందోభావ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, అండ్ సినిమా పాటల రచయితగా కూడా ఆయన చాలా ప్రసిద్ధం, ఆయన ప్రసిద్ధుడు కూడా. సో శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు కూడా ఆయన. బేసిక్గా శ్రీశ్రీ గారు పక్క నాస్తికుడు ఆయన. అండ్ మహాకవిగా శ్రీశ్రీ గారు విస్తృతామోదం కూడా పొందాడు. దేనికి అంటే మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో అత్యంత అత్యంత ప్రసిద్ధమైనది. అండ్ నాకు చాలా ఇష్టమైంది, నేను ఆ బుక్ చాలా సార్లు అండి మహాప్రస్థానం అది చదివి నిజంగా అండి, ఒక్కొక్క ఆనిముత్యం కాదండి, ఒక ఆనిముత్యమా అసలు చెప్పలేము, ఇంకా మాటల్లో చెప్పలేనంత ఫీల్ ఉంటుంది దాంట్లో. బేసిక్గా ఆయన ప్రతిదీ, బేసిక్గా ఆయనకి ఆయన క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. అండ్ వృత్తి ఆయనది మాత్రం సినిమా పాటల రచయితగా వృత్తి చేసేవాళ్ళు. అండ్ ప్రసిద్ధి అయితే విప్లవ కవిగా. ఆయన భార్య వెంకట రమణమ్మ సరోజ. అండ్ పిల్లలేమో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు ఆయనకి. అండ్ తండ్రి కూడా చాలా మంచి సాహిత్యం ఉన్న ఆయనే. అండ్ ఆయన జీవిత గమనం విషయానికి వస్తే, శ్రీశ్రీ గారి జీవిత గమనం విషయానికి వస్తే, ఆయన బాల్యం విద్యాభ్యాసం కూడా, అంటే మనం ఈరోజు శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా మందికి శ్రీశ్రీ అనగానే చాలా గుర్తొస్తాయి, మేము సైతం, చాలా చాలా విషయాలు అంటే చాలా ఆయన కవిత్వాలు చాలా గుర్తొస్తాయి. కానీ శ్రీశ్రీ గారు అనగానే ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. శ్రీరంగం శ్రీనివాసరావు అని మనకు తెలుసు, కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో శ్రీరంగం శ్రీనివాసరావు గారు 1910 అంటే సంవత్సరం పూడి పెద్ది వెంకటరమణయ్య గారు ఆయన. ఆయన అప్పలకొండ దంపతులకు, పూది పెద్ది వెంకటరమణయ్య అండ్ అప్పలకొండ దంపతులకు మన శ్రీశ్రీ గారు జన్మించారు, మనకు మన అదృష్టం అది. అండ్ శ్రీశ్రీ గారు జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే, అయినా ఆయన ఏ తేదీన పుట్టారన్న విషయం మాత్రం కన్ఫామ్గా ఎవరికి స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1 and 1910 అంటే 1900 ఫిబ్రవరి 1, 1910 జన్మించానని విశ్వసించారు, కానీ అది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. సో మనం ఆయనది అలా అంటూ ఉంటారు. సో ఈరోజు ఏప్రిల్ అలా జరుపుతుంటారు. అయితే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర చైత్ర శుద్ధ షష్ఠి నాడు జన్మించారని అంటారు, అండ్ కొంతమంది 1910 ఏప్రిల్ 15న జన్మించారని మరికొందరు అంటారు. అండ్ విశాఖపట్నం పురపాలక సంఘం వారు మాత్రం ఖరారు చేసిన తేదీ ఏప్రిల్ 30. సో మనం కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు ఏది అన్నది కాదు మనకి ఇంపార్టెంట్. ఆయన పుట్టి మనకి ఏం చేశారు, మనకి ఏమి ఇచ్చారు, మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి అనేదే మనకి ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, వచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్. అలాంటిది అన్నట్టు శ్రీశ్రీ గారు కూడా అంతే, ఎప్పుడు వచ్చారనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఆయన ఏం చెప్పారు, మనకి ఏం వచ్చింది, మనం ఏం నేర్చుకున్నాం అనేదే ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. సో విశాఖపట్నం పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ ఏప్రిల్ 30, 1910 అని విరసం వారు సృష్టీకరించారు. సో శ్రీరంగం సూర్యనారాయణ గారికి దత్తుడాగుట వలన ఆయన ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. శ్రీరంగం సూర్యనారాయణ గారికి ఈయన దత్తత తీసుకున్నారు. సో ఆయనకు దత్తత అవ్వడం వల్ల ఈయన ఇంటి పేరు శ్రీరంగంగా మారిపోయిందట. సో ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశారు ఆయన, అండ్ 1925లో SSLC కూడా పాస్ అయ్యారు. మొత్తానికి అదే సంవత్సరం వెంకటరామనమ్మ గారితో పెళ్లి కూడా జరిగిపోయింది వాజశ్రీ గారికి. అండ్ 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో BA పూర్తి చేశారు ఆయన. బేసిక్గా ఆయన చాలా అంటే చాలా చురుగ్గా ఉండేవారంట శ్రీశ్రీ గారు. ఎప్పుడు ఏది మాట్లాడుతున్నా ఏం చేసినా ఆయన అంటే ఆయన మాటల్లో కానీ ఆయన వే ఆఫ్ స్టైల్లో కానీ, ఇప్పుడు మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని తీసుకుంటే ఒక స్టైల్ ఉంటుంది, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, అండ్ ఒక్కొక్క హీరోకి ఒక స్టైల్ ఉంటుంది. హీరోయిన్ కాకుండా బయట ఒక్కొక్క మనకి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ వ్యక్తులు ఉంటారు. మన అబ్దుల్ కలాం గారిని తీసుకున్నా, అలా శ్రీశ్రీ గారికి ఒక స్పెషాలిటీ ఉండేదంట. ఏంటంటే 1935లో విశాఖపట్నంలోని వర్సెస్ AVS కాలేజీలో ఆయన డిమాండేటర్గా చేరారట, అండ్ 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా కూడా చేరారట అప్పట్లో. అండ్ ఆ తర్వాత ఆకాశవాణి ఢిల్లీలోను కూడా మిలిటరీలోను కూడా నిజాము నవాబు వద్ద ఆంధ్రవాణి పత్రికలో వివిధ ఉద్యోగాలు కూడా చేశారట శ్రీశ్రీ గారు. సో 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకం ప్రచురించారట ఆయన. సో తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం అది. ఆయన అంటే బేసిక్గా ఆయన రచించిన దాంట్లో అది మన మొత్తం దశను దిశను కూడా మార్చేసింది. సో అయితే మొత్తానికి మన శ్రీశ్రీ గారు ఏంటి అంటే 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారట. తన రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారట. ఎన్నో సినిమాలకు పాటలు మాటలు రాశారట. సో పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను కూడా దత్తత తీసుకున్నారంట. అంత గొప్ప మనసున్న మన శ్రీశ్రీ గారు చూడండి, ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారంట. అండ్ 1956లో సరోజ అనే ఆవిడని రెండో వివాహం చేసుకున్నారట శ్రీశ్రీ గారు. సో రెండో భార్య ద్వారా 3 కుమార్తెలు, ఒక కుమారుడు అంటే రెండో ఆయనకి 3 కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. అండ్ తర్వాత 1955లో సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ గారు చాలా చాలా చురుగ్గా ప్రచారం స్టార్ట్ చేశారట. అప్పుడు చాలా చురుగ్గా ప్రచారం నిర్వహించే వాళ్ళట ఆయన. సో హనుమాన్ జంక్షన్ లో ఒక ప్రచార సభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని పాపం కొన్ని నెలల పాటు ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందంట అప్పట్లో. ఎందుకంటే ఆయనకి బేసిక్గా శ్రీశ్రీ గారికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవట. అయినా ఎప్పుడు హెల్త్ని కేర్ చేయకుండా ఆయన రచనల మీద, ఆయనకున్న కళ మీద, ఆయనకున్న అభిమానం అంటే ఆయనకున్న కళ మీద ఉన్న ఆయనకు ఒక మక్కువ ఎప్పుడు దాన్ని దూరం చేయలేదు ఆయనకి. ఆయన చచ్చే వరకు అంటే చని ఎప్పుడు ఉండలేదు ఆయన. సో ఆయన రాస్తూనే ఉన్నారు, అవి ప్రచురిస్తూనే ఉన్నారు ఆయన మనకి. అందుకే ఆయన వెళ్ళినా కూడా ఆయన జ్ఞాపకాలతో ఆయన గురించి ఇంత మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసిన కళామతల్లికి, ఆయన చేసిన సేవ మనని ఇంత గుర్తు చేస్తుంది, ఆయనని మనకి ఇన్నిసార్లు గుర్తు చేస్తుంది. ఆయన శ్రీశ్రీని తలుచుకునే వాళ్ళు ఎవరు ఉండారండి, ఏ సినిమాలో అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా ఆ గురించి మాట్లాడేసిందే. సో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చినా కూడా 1969లో ఆయన ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారితో కలిసి ఖమ్మంలో సమైక్యవాదం అందరు కలిసే ఉందాం, అంటే ప్రత్యేక హోదాలు ఏం అవసరం లేదు, అందరూ కలిసి కట్టుగా ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆయన ఒక ప్రదర్శన కూడా జరిపారట. సో ఉద్యమకారు సో వివిధ దేశాల్లో ఎన్నో మార్లు చేసిన కలమ తల్లి ఆయన చేసిన సేవకి ఎన్ని తక్కువ, ఎందుకంటే ఆయన ఆయన కవి అని కాకుండా చాలా చెప్పొచ్చు ఆయన గురించి. ఆయన సింప్లిసిటీ కానీ చాలా ఉందండి. శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటే కొన్ని కొన్నిసార్లు మాటలు కూడా చాలవు అన్నంత గొప్ప రచయిత ఆయన. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు చాలా ఉన్నాయంటే ఇంకా వీటిలో కొన్ని, అంటే ఆయన తీసుకున్న వాటిలో కొన్ని కొన్ని అలా ఉన్నాయి. సో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1970లో ఆయన షష్టి పూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగిందండి బేసిక్ గా. సో ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. సో కొంతమంది ఆయన అంటే బేసిక్ గా ఏంటంటే ఆయన చేసిన కళ సేవలు చాలా మంది చెప్తూ ఉంటారు బేసిక్ గా. ఆయన అలా చేశారు శిశు గారు. ఆయన సినిమాల పాటలు మాత్రం చాలా అండి, అసలు చాలా అంటే చాలా సినిమాల పాటలు మాత్రం అదృశ్యం ఇంకా. సో కొన్ని దేశాల్లో ఎన్ని మార్లు పర్యటించారు, అన్ని చేశారు. ఎందుకు పర్యటించారు అంటే ఆయన రచయితగా అంటే అందరి మన్ననాలు అంటే మన్ననాలు పొందడానికి అని కాకుండా ఆయన చాలా అంటే చాలా ఉండండి.
వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింటలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన మైండ్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు గోపీనాథ్.
Thank you. ప్రతి గుడ్డకు కుమిలే వాళ్లను, పూరి గుడిసెలను పొర్లే వాళ్లను, కూటికి గుడ్డకు కుమిలే వాళ్లను, పూరి గుడిసెలను పొర్లే వాళ్లను, గర్భధరిద్రులను ధరించుటకు, గర్భధరిద్రులను ధరించుటకు దేవుడు తానై దిగి వచ్చే రోజు వస్తుంది. ఆలోచించి లాభం లేదు, అవతల మొర్రో ఎన్నా లేదు, ఆలోచించి లాభం లేదు, అవతల మొర్రో ఎన్నా లేదు, కొంపలు భగభగ మండేటప్పుడు నోతులు తల్లి ఫలితం లేదు, వస్తుందో వస్తుంది. అంటూ అందరు అన్నలు తమ్ములే అంటూ, అందరు దేవుని బిడ్డలే అంటూ, అందరు అన్నలు తమ్ములే అంటూ, అనురాగం చూపించకపోతే అసూయ కలిగి విషము ప్రకు రోజు
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సరే, ఆయన అంటే శ్రీశ్రీ గారి గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఆయన పుట్టినప్పటి నుండి చాలా అంటే చాలా రచయిత, అంటే రచయితగా ఆయన కళామ తల్లికి చేసిన సేవ చాలా గొప్పది. సో 1970లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. సో ఆయన దానికి ఏంటంటే అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడు కూడా పనిచేశారు. ఆయన ఆ సంఘానికి అంటే ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. ఆయన అధ్యక్ష అంటే ఆయన అధ్యక్షతనే ఈ విప్లవ రచయితల సంఘం విరసం కూడా ఏర్పడింది. దానికి కొంతకాలం క్యాన్సర్ వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 శ్రీశ్రీ గారు మరణించారు. అది ఆయన మరణించారని చెప్పడం కన్నా అంటే ఆయన మరణించారు అని చెప్పడానికి మాటలు రావట్లేదు. ఎందుకంటే మాటలు రావట్లేదు కాదు, ఆయన చనిపోయారు. అంటే శారీరక అంటే ఆయన శారీరకంగానే లేరు, కానీ మనకి మన మనసుల్లో ఆయన ఎప్పటికీ ఉంటారు. ఎందుకంటే ఆయన కళామ తల్లికి ఆయన చేసిన సేవ అలాంటిది కాబట్టి ఆయన ఎప్పుడు బతికే ఉంటారండి మన మనసుల్లో. ఆయన అందరి నోట్లో ఆయన రచించిన రచనలు మాత్రం అవి బతికే ఉన్నప్పుడు ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు మన మనసుల్లో కానీ మన మైండ్ లో కానీ. సో విశాఖపట్నంలోని బీచ్ రోడ్ లో ఆయన ఒక నిలువెత్త విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు, మనం విశాఖపట్నం వెళ్ళినప్పుడు చూడొచ్చు. అండ్ అదే విధంగా ఆయన ఇంటిని మహాసంగ్రామ సమర అంటే మహాసంగ్రామ సమర ఇచ్చారట. ఎందుకంటే ఆయన ఉన్న ఇల్లు కానీ ఏది కానీ ఆయన చేసిన సేవ కానీ చాలా గొప్పది. సో సాహితీ వ్యాసంగం అంటే సాహితీ పరంగా ఆయన చేసిన సేవ ఎట్లాంటిది అంటే, శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచన వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. అండ్ 1928లో ప్రభవ అనే కావ్య సంపుటిని కూడా ప్రచురించారు ఆయన. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాయాలి అని చెప్పి ఆయన దాన్ని సాంప్రదాయ రీతిలో అలా తీసుకెళ్లి రాయడం జరిగింది. సో తరువాతి కాలంలో సాంప్రదాయకమైన గ్రాంధిక శైలి అండ్ ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్ర ఛందస్సులో కవిత్వం రాయడం, అండ్ ఇది చాలా అంటే గురుజాడ అడుగుజాడ అని ఆయన అనేవారు అన్నట్టు. అప్పట్లో ఆయన గురజాడ అడుగుజాడల్లో అన్నట్టు అని అనేవారు అన్నట్టు. సో ఆయన మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించడం జరిగింది. సో శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటే అలా మాట్లాడుతూనే ఉంటాం, దారి పొడుగునే వెళ్తూనే ఉంటాము. ఎందుకంటే అంత చెప్పుకోవాల్సింది ఉంది ఆయన గురించి. సో ఇందులో 1950లో మహాప్రస్థాన కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. బేసిక్ గా ఆయన రాసిన మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా 1950లో ప్రచురితమైంది. సో మహాప్రస్థానం జగన్నాథుని రథ చక్రాలు, భాటసారి అండ్ భిక్షు వర్చియసి మొదలైన కవితల సంపుటి ఆయనది, మొత్తం ఆయన సంపుటి ఇది. సో ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ గారిని మహాకవి శ్రీశ్రీ గారిని చేసేసింది. మన మహాకవి శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారిని అంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఈ మహాప్రస్థానం గాని ఈ మొత్తం కవితల సంపుటి ఆయనను ఒక అత్యున్నత స్థానంలో నిలబెట్టింది, ఆయన ఒక మహాకవిని చేసింది. తర్వాత మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటకాల్ని కూడా ఆయన రచించారు బేసిక్ గా. సో ఆయన అంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థానం అంటే గీతాల్ని మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసే నాటికి మార్క్సిజం అనేది ఒకటి ఉందని కూడా ఆయన తెలియదట. శ్రీశ్రీ గారికి బేసిక్ గా రాశారు కానీ ఇది మార్క్సిజం బేస్ మీద రాశాను అంటే అదొకటి ఉంది అని కూడా ఆయనకు తెలియదట. సో 1981లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం శ్రీశ్రీ గారి స్వధా స్ఫూర్తితో దాన్ని ముద్రించడం కూడా జరిగింది. దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్యగీతాలు, అంటే కావ్యగీతాల క్యాసెట్లను కూడా అప్పట్లో రిలీజ్ చేశారట. అండ్ దానికి ముందు మాటలో ఆయన ఈ విషయం, అంటే ఒక విషయాన్ని స్వయంగా చెప్పారట. ఏం చెప్పారంటే ఒక స్వయంగా రాశారు. అందులో ఏం రాశారు అంటే, ఈ వాస్తవాలన్నింటికి నేను స్పందించిన ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారని, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మహాప్రస్థాన గీతాలలోని మార్క్సిస్ట్ స్ఫూర్తి, సామాజిక స్పృహ యాదృచ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ మన శ్రీశ్రీ గారు అన్న మాటలే. ఆయన కవితలు అంటే రాసినప్పుడు ఆయన ఏ దృక్పథంతో రాయలేదట. జస్ట్ సామాజిక వాస్తవికత అంటారని, దాని వెనుక మార్గం ఉందని అంటారు కానీ నాకు అప్పుడు అంత తెలియదు, అంత స్పష్టత లేదు. నేను అలా రాశాను, సో దానికి అది తర్వాత మార్గానికి అది సింక్ అయింది అని ఆయన మాటల్లో అలా చెప్పారు. సో తెలుగు వారిని ఉర్రు తొలగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను కూడా ఆయన రచించారు. బేసిక్ గా ఆయన మంచి సినిమా రచయిత, పాటల రచయిత. ఆయన పాటలు మనం వింటే ఎంత బాగుంటాయంటే, అసలు మనం ఆ పాటల్లోని మాటల్ని పాటలు అంటే మాటల్నే ఎక్కువగా మనం వినాలనిపిస్తుంది. పాట ట్యూన్ కన్న దృష్టి మనకు ముందు ఆ మాటల మీద వెళ్తుంది, అంటే పాటలో ఉన్న భావం మీద వెళ్తుంది బేసిక్గా కొన్ని పాటలు ఇంటే మనం అబ్బా నాకు ఆ ట్యూన్ చాలా కనెక్ట్ అయింది, సంగీతం చాలా బాగుంది అంటాం. తక్కువ పాటలకే మనం అంటాం సాహిత్యం చాలా బాగుంది అని. సో అలా శ్రీశ్రీ గారు రాసిన ప్రతి ఒక్క పాట ఒక ఆనిముత్యం లాంటిది. ప్రతి పాటల్లో భావం, ఆ భావము, ఆ ఫీల్ అది మనకు కనెక్ట్ అయిపోయేదంట. బేసిక్ గారికి కనెక్ట్ అయిపోయేదంట. తెలుగు వారిని ఉర్రు తొలగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. బేసిక్గా అల్లూరి సీతారామరాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీరలేవర దీక్ష భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, ఆ పాటలోనే ఆ మీనింగ్ ఉంది. తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. అసలు ఆ పాట వింటుంటే అసలు చాలా చాలా, అంటే మనకు కూడా ఒక ఫీల్ వస్తుంది, మనం కూడా అలా చెయ్యాలి, ఒక పోరాటం అన్న ఫీల్ వస్తుంది. అలా ఆ పాట అక్షరాల్లోనే ఉంటుంది ఆ ఫీలు. అండ్ రాసిన ఆనిముత్యాలు మామూలు ముత్యాలు కాదు, ఆ ఆనిముత్యాల్లో ఇదొక ఆనిముత్యం, తెలుగు వీరలేవరా. అండ్ ఆయన భార్య కూడా చాలా సహకరించేదట, సరోజ గారు. సినిమాలకు పాటలు ఆయన వాళ్ళ భార్య సహకారం తీసుకొని రాసేవాళ్ళ, చాలా సినిమాలకు కూడా పాటలు రాశారట. సో ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ గారు పెట్టింది పేరు బేసిక్గా. ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ గారు బేసిక్గా పెట్టింది పేరు. ఆయన అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ గారు ఒక మేటి, ఒక గొప్ప కవి ఆయన. మేటికే మేటి, వ్యక్తికి బహువచనం శక్తి అనేది ఆయన సృజించిన, అంటే ఆయన సృజించిన ఒక మహత్తర కావ్యం, వ్యక్తికి బహువచనం శక్తి. చాలా బాగుంది కదండి. శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించడం కూడా ఆయన ఒక గొప్పతనం. ప్రగతి వార్త పత్రికలో కూడా ప్రశ్నలు జవాబులు అనే శీర్షికను కూడా నిర్వహించారు అప్పట్లో ఆయన. దానికి పాఠకుల ప్రశ్నలకు చాలా సమాధానాలు ఇచ్చేవారట ఆయన. చతురోక్తులతో శ్లేషాలతో కూడిన ఆ శీర్షిక అప్పట్లో బహుళ అంటే అప్పట్లో చాలా ప్రచారంలో ఉండేదంటే అందరూ ఇష్టంగా ఆయనకి చేసేవాళ్ళట. అంటే ఆయనకి మనం ఇప్పుడు పేపర్లో చాలా న్యూస్ పేపర్స్లో మనం చాలా మందిని చాలా క్వశ్చన్స్ అలా అడుగుతుంటాం దానికి ఆశ. సో శ్రీశ్రీ గారు కూడా అప్పట్లో ఆ పత్రికలో వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తే ఆయన అంటే చతురుగా అంటే ఒక కామెడీగా ఇచ్చేవాళ్ళట. సో ఇంకా ఆయన చాలా అంటే చాలా విషయాలు శ్రీశ్రీ గారి గురించి ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అంతలోపు వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం, నేను మీ ఆర్జే శిశిర అండ్ మనం వింటున్నాం సింగిల్ లాంగ్ ప్రోగ్రామ్. మీరు అలా వింటూ ఉండండి. నేను ఇలా చిన్న బ్రేక్ తీసుకొని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను రఘు కుంచే, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాల కప్పులో తాగాల అనే సిల్లీ విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూన్టూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం, 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి, మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
గురించి మాట్లాడుకుంటాం శ్రీశ్రీ గారి పుట్టినరోజు, మహాకవి శ్రీశ్రీ గారి గురించి. అండ్ మీరు నాతో మాట్లాడాలంటే నాకు కాల్ చేయాలంటే చెప్పాను కదా 9885555672 కాల్ చేయొచ్చు. అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media. సో అయితే బేసిక్ గా మనం శ్రీశ్రీ గారి గురించి, ఆయన అంటే ఆయన చేసిన సేవలు, ఆయన అంటే సినీ లోకానికి కానీ, ఆయన కవి అంటే కవిగా ఇచ్చిన, ఆయన కవిగా చేసిన సేవ గురించి కానీ మాట్లాడుకుంటాం. సో ఆయన తన రచన వ్యాసంగాని తన 7వ ఏటనే ప్రారంభించారట శ్రీశ్రీ గారు. ఓ మై గాడ్, 7వ ఏట! అసలు మనకి కొన్ని సార్లు ఇప్పటికి కూడా మనం ఏమైనా చిన్న చిన్న పదాలు మాట్లాడుతుంటే మనకు ఆ పదాలు తెలియదు బేసిక్గా.
సో కానీ సిసి గారు మాత్రం తన 7వ ఏటనే తన రచనా ప్రాసంగాన్ని ప్రారంభించారట. ఆయన తన మొదటి గేయాల పుస్తకం 8వ ఏట కూడా ప్రారంభించబడిందంట, ప్రచురించబడిందట. అందులో ఏదంటే, కాగితం కాని తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో కానీ రాసి పారేశారట ఆయన, పారేశారట. సో శ్రీశ్రీ గారి రచనల జాబితా తీసుకుంటే, అంటే రచనల జాబితా, ఆయన రచనల జాబితా బేసిక్ గా మనం రచన జాబితా తీసుకుంటే ఎలా ఉందంటే, ఆయన బేసిక్ గా ప్రభావ, అంటే ప్రభావ ప్రచురణ ఆయనది కవితా సమితి వైజాగ్ లో 1928 లో జరిగింది. అండ్ వరం వరం ప్రచురణ ప్రతిమా బుక్స్ ని ఏలూరు 1946 లో, అండ్ ప్రచురణ సంపంగి తోట ప్రజా సాహిత్య పరిషత్ తెనాలి వాళ్ళు 1947 లో రిలీజ్ చేశారు. అండ్ మహాప్రస్థానం వచ్చేసి ద గ్రేట్ మహాప్రస్థానం ప్రచురణ నళిని కుమార్ గారు మచిలీపట్నం 1915 లో చేశారు. అండ్ మహాప్రస్థానం ప్రచురణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ వాళ్ళు 20, అంటే ఆయనవి మహాప్రస్థానం చాలా విశాలాంధ్ర వాళ్ళు తీసుకున్నారు పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు. అండ్ 1952 to 1984 మధ్య కాలంలో ఆయనవి మహాప్రస్థానం అలా వెళ్తూనే ఉన్నాయంట బుక్స్, అంత అంత ప్రచురం అయింది అది. అండ్ మహాప్రస్థానం శ్రీశ్రీ గారు సొంత దాస్తూరితో అండ్ మరియు సొంత గొంతు ఆడియోతో లండన్ నుండి 1981 లో రిలీజ్ చేశారంట. సో అమ్మ ప్రచురణ అరుణా శేఖర్ గారు ఇది 1952 and 1967, అండ్ మేమే ప్రచురణ గురించి 1954 లో జరిగింది అది విజయవాడ, మరో ప్రపంచం అది సికింద్రాబాద్ లో జరిగిందండి 1954 లో. అండ్ రేడియో నాటకాలు కూడా చేశారు, అండ్ రేడియో నాటకాలు చాలా ప్రచురణలు అయ్యాయి. అండ్ 3 Cheers ఫన్ మాన్ అంట, అండ్ చరమరాత్రి, మానవుడి పాటలు, సౌదామిని, చాలా చాలా ఉన్నాయండి. ఏంటంటే సౌదామిని ఏంటంటే పురిపండ గేయాలకు ఆంగ్లంలోంచి అనువాదించారట ఆయన. సో అది గురజాడ గారిది మన సాహితీ అనేది కూడా వాళ్ళు ప్రచురణ చేశారు. అండ్ 3 50లు 1+1 రేడియో, అంటే 2 ఇది 1 రేడియో నాటకాలు చాలా చాలా చేశారండి ఆయన. ఖద్య సృష్టి, వ్యూలు, రివ్యూలు, అండ్ శ్రీశ్రీ గారి సాహిత్యం ఇంకా చాలా, లెనిన్ ప్రచురణ, ఇంకా రెక్క విప్పిన రెవల్యూషన్, వ్యాస క్రీడలు మరో 3 50లు, చీనాయానం మరో ప్రస్థానం, తీప్రాలి, పాడవోయి భారతీయుడు అనే సినిమా పాటలు ఆయనవి ప్రచురితమైనవి. అండ్ శ్రీశ్రీ గారి వ్యాసాలు చాలా, అంటే అనంతం ఆత్మకథ అది కూడా ప్రచురమైంది 1986 లో. సో శ్రీశ్రీ గారు తన ఆత్మకథను అనంతం అనే పేరుతో వ్రాశారు బేసిక్ గా. సో దీనిలో శ్రీశ్రీ గారు తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించడమే కాకుండా అతడి ఆయన సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తుల గురించి కూడా ఆయన పుస్తకంలో పరిచయం చేశారట శ్రీశ్రీ గారు. అంటే పరిచయం చేశారు ఎందుకంటే ఆయన ఆత్మకథని ఆయన రాసుకున్నారు. అందులో మనం ఆయన ఆత్మకథ, శ్రీశ్రీ గారి ఆత్మకథ చదివితే మనకు తెలిసిపోద్ది బేసిక్ గా. సో తెలుగు వీరలేవల సినిమా పాట ఎంత హిట్ అయిందో 1996 లో, అది ఎంత హిట్ అయిందో మాకు, ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల ఇవి కూడా ప్రచురితం అయ్యాయి 2001 లో. అండ్ ఖబర్దార్ సంఘ శత్రువులార అనేది కూడా 2001 లో ప్రచురితమైంది. సో ఆయన సినిమా రంగ ప్రవేశం గురించి మనం మాట్లాడుకుంటే, శ్రీశ్రీ గారు మద్రాసులో, అంటే బేసిక్ గా ఆయన మద్రాసులో ఉండడంతో ఆధునిక కవి కావడంతోనూ సినిమా వారి పరిచయం బాగా ఉండేదంట శ్రీశ్రీ గారికి. ఎందుకంటే ఆయన మద్రాసులోనే ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా అప్పట్లో చెన్నైలో ఉండేది, మద్రాసులో ఉండేది. సో దానికి సంబంధించి ఆయన అక్కడ చాలా పరిచయాలు ఉండేవంట ఆయనకి. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా కూడా పరోక్షంగా సంబంధం ఉండేదంట శ్రీశ్రీ గారికి బేసిక్ గా. సో 1950 లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమైందట. అది ఎలాగే అంటే తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా, అంటే తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతి కూడా శ్రీశ్రీ గారే మాటలు పాటలు రెండు రాశారట. అండ్ హిందీ చిత్రం నీరా ఆర్ నందాకి ఈ సినిమా కూడా ఆయన తెలుగులో అనువాదం చేశారు. అంటే ఆయన, అంటే హిందీ చిత్రానికి అనువాదం చేసిన దానికి ఆయన మాటలు అందించారు, మాటలు అండ్ కవిత్వంలో రకరకాల ఫీట్లు చేయడం శ్రీశ్రీ గారికి మాత్రమే సొంతమైంది. తెలుగులో కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఆయనే చేయగల సమర్థుడు అనే అవకాశం కూడా మన శ్రీశ్రీ గారికే దక్కింది బేసిక్ గా. శ్రీశ్రీ గారు అంటే ఆయన మాటలు కూడా రచించే వాళ్ళట. సో ఇంకా ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు, శ్రీశ్రీ గారు మంచి పాటలు రాశారు బేసిక్ గా. సో ఈ పాటల మూలంగా ఆయనకి రోహిణి సంస్థలో హెచ్ఎం రెడ్డి నెలకు 300 రూపాయలు జీతం ఇచ్చి ఆయనని ఆస్థాన రచయితగా పెట్టుకున్నారట. బేసిక్ గా శిశి గాని ఆస్థాన రచయితగా కూడా పెట్టుకున్నారంట. ఎందుకంటే ఆయన రచించిన మాటలు గాని ఏది గాని ఆయనకే దక్కిందండి. సో ఇతడికి శిశి గారికి బేసిక్ గా ఏంటంటే ఆయన డబ్బింగ్ సినిమా అయినా దానిలో శిశి గారి మంచి పాటలు రాసేవారట. ఆ డబ్బింగ్ కి తెలుగులో ఆయన మంచి పాటలు రాసేవారు. సో ఈ పాటల మూలంగానే ఆయన ఇంకా చాలా చాలా మంచి మంచి అవకాశాలు అందుకున్నారు. దాంతోపాటు జాబ్ కూడా వచ్చింది ఆయనకి ఆస్థాన రచయితగా. ఆయన నిర్దోషి సినిమాకి కొన్ని పాటలు కూడా రాశారు. మునాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఆయనని రచయితగా నెలకు 200 రూపాయల జీతంతో నియమించుకున్నారట అప్పట్లో. సో ఆ విధంగా శిశి గారికి నెలకు 500 రూపాయలు, అప్పట్లో 500, మనకి ఇప్పుడు 500 అంటే చాలా తక్కువ అనిపిస్తుంది. అప్పట్లో 500 ఇప్పట్లో 50,000తో సమానం అండి, సీరియస్లీ. ఎందుకంటే అప్పట్లో 500 అంటే చాలా వచ్చేది. 80 రూపాయలు, 20 రూపాయలు రెంట్ కట్టుకొని అలా ఉండేదట. సో 500లో చాలా మందిని పోషించవచ్చు, చాలా మందిని పోషించేవాళ్ళు అండి, చాలా మందికి ఫుడ్ పెట్టేవాళ్ళు. 500 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు 50,000, అప్పుడు 500, రెండు సమానమే అట. అంటే బేసిక్ గా అంటే నాకు తెలిసిందా చెప్పాను, ఎందుకంటే రూపాయి విలువ మనది తగ్గుతూ అంటే మన పెరుగు మన జనరేషన్ మారుతూ ఉంటే పెరుగుతూ అంటే పెరుగుతూ వచ్చింది కరెక్టే, కానీ ఖర్చులు దానికి తగ్గట్టు కూడా పెరుగుతూ వచ్చాయి. సో మనకి ఆ రూపాయి విలువ పడిపోయింది అక్కడ ఖర్చుల దగ్గర. 500 అనేది ఇప్పుడు సామాన్య పెద్ద, 500 ఏమొస్తుందండి, బేసిక్ గా ఏమొస్తుంది అనే ఫీల్ అవుతుంటాం మనం. సో ఓకే, అది మనం ఆ మాటలోకి వెళ్ళిపోవడం ఎందుకులేండి రూపాయి గురించి. సో అప్పట్లో 500 రూపాయలు అంటే చాలా ఎక్కువ కాబట్టి దాంతో ఆయన సినిమాలలో స్థిరపడిపోయారట. అలాగే ఆ ఉద్యోగాలు 3 ఏళ్ల పాటు ఆయన అలాగే కొనసాగాయి. అండ్ ఒకసారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు రాయడానికి మైసూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి భి విఠలాచార్య గారితో కూడా పరిచయం జరిగిందంట, పరిచయం కలిగింది. ఆయన కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించాలని శ్రీశ్రీ గారిని రచయితగా నియమించుకున్నారట. సో అప్పుడు మైసూర్లో ఆయన శ్రీశ్రీ గారు అక్కడే మైసూర్లో ఉండిపోయి ఇంకా ఒక 12 పాటలు రాశారట. దాని తర్వాత ప్రపంచ చలనచిత్ర లోకంలో ఒక రికార్డు సృష్టించారట ఆయన. 12 పాటలు అంటే మొత్తం ఆయనే రాశారు. అండ్ ప్రపంచ చలనచిత్రంలో ఒక రికార్డు సృష్టించారంట శ్రీశ్రీ గారు బేసిక్ గా. సో ఆయన ఈ రికార్డు సృష్టించడం పెద్ద రికార్డ్ కదండి, ఎందుకంటే ఆయనే ఒక రికార్డ్ అండి. ఆయన రాసిన రచనలు కానీ ఆయన అంటే ఆయనకున్న సాహిత్యం కానీ అదే పెద్ద రికార్డ్ కాబట్టి ఇందులో ఆశ్చర్యపు మనకి ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అన్ని చదివిన్నాం, బుక్స్ అవన్నీ చూసినాం కాబట్టి. సో తర్వాత ఆయన డబ్బింగ్ రచయితగా అండ్ పాటల రచయిత కూడా స్థిరపడ్డారు శిశి గారు. ఎన్నో డబ్బింగ్ సినిమాలకు పాటలు మాటలు రాయడంతో పాటు మామూలు చిత్రాలు కూడా ఎన్నో పాటలు రాశారు ఆయన శిశి గారు. అన్ని రకాల పాటలు, ముఖ్యంగా ఉద్రేకం ఉత్తేజం కలిగించే పాటలు ఆయన రాశారు. బేసిక్గా ఆయన స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమాని కూడా తీశారట శిశి గారు అప్పట్లో. చెవి డబ్బింగ్ సినిమాని తీసి నష్టపోయారట పాపం. సో తర్వాత ఆయన ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణి కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించారంట, కానీ అది అక్కడే ఆగిపోయి అది సాగలేదంట, సినిమా తీయడం వీలు కాలేదట. అంటే ప్రముఖ సినిమా పాటలు ఆయన రాసిన సినిమా పాటలు కొన్ని మచ్చుకు చెప్పుకుంటే మనసున మనసే సాంగ్ అండి, సీరియస్లీ చాలా చాలా ఇష్టం నాకు అన్నమాట.
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై,
ఆహా అసలు ఆ పాటలోనే మీనింగ్ ఉందండి. మనసున మనసే బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే సాంగ్, వాడే సాంగ్. అండ్ హలో హలో అమ్మాయి, ఇద్దరు మిత్రులు అండ్ నా హృదయంలో, వా ఇంత గొప్ప పాటలు అండి.
నా హృదయంలో నిదురించే చెలి మయూరి వై వయారి వై నీవే, నటన మాడినావే నన్ను దోచినావి. నా హృదయంలో నిదురించే చెలి,
ఆహా మంచి మంచి పాటలు అండి తెలుగు వీరలేవరా.
పాడవోయి భారతీయుడా, పాడి పాడవోయి విజయ గీతిక, పాడవోయి భారతీయుడా.
వెలుగు నీడలు ఇన్ని మంచి పాటలు, ఒక్క పాట అసలు పాడకుండా ఉండలేకపోతున్నానండి. నేను పాడేసినట్టే నాకు అది లిరిక్ అక్కడ అంత అలా అలా వచ్చినా కూడా ఆ పాటలు నేను పాడలేకపోతున్నాను. ఆయన మహాప్రస్థానం గురించి ఎంత చెప్పినా ఆయన అంటే శిశి గారి అంటే పలుకులు, ఆయన ప్రముఖులు, ఆయన గురించి ప్రముఖులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆయన గురించి ఏమైనా, మహాప్రస్థానం శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం అంట. అప్పట్లో అంటే పురిపండ అప్పల స్వామి గారు ఆయన ఆయన గురించిన అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆయన గురించి పలికిన ఒక మంచి మంచి పలుకులు. కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ. చలంగారు ఆయన గురించి అలా చెప్పారు, ఆయన కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించడం అది శ్రీశ్రీలా వెలిగిందట, ముట్టిస్తే శ్రీశ్రీలా వెలిగిపోయిందట అని అప్పల స్వామి గారు అన్నారు. సో ఆయన సృజించిన కవిత ఓ కవిత అనే కవిత గురించి శ్రీశ్రీ గారు జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ గారు ఆయన గురించి అలా పొగుడుతూ రాశారు. అండ్ కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేరట. అదే అతని సాహిత్య అంటే శ్రీశ్రీ గారి సాహిత్య శిఖరాగ్రాన వెలగడానికి కారణం ఆయన సాహిత్యం అని పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు ఆయన గురించి రాసిన ముత్యాల లాంటి మాటలు ఇవి. ఆ రోజులో శ్రీశ్రీ గారు రాజమండ్రిలో ఆర్యాపురంలో అద్దెకుండేవారట. సో కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీయాలి అని అనుకున్న సందర్భంలో శ్రీశ్రీ గారికి తన గురించి ఎలా తెలిసింది, అండ్ ఆర్ట్స్ కాలేజీలో ఒక కుర్రాడు ఉన్నాడని ఆయన రాసిన కవితల్ని పద్యాల్ని బాగా వినిపిస్తాడని, అప్పటికే శ్రీశ్రీ గారికి ముప్పై ఏళ్ళు ఉంటాయట. ఇది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే గురజాడ అప్పారావు గురించి, గురజాడ అప్పారావు గారి గురించి మాట్లాడుకున్నాం, ఆయన రాసిన కళ్యాణశుల్కం. సో అప్పటికే శ్రీశ్రీ గారికి 30 ఏళ్ళు ఉంటాయట. సో వీరికి 16 ఏళ్ళు గురజాడ అప్పారావు గారికి. ఒకరోజు ఆయన హాస్టల్కి వచ్చి ఇక్కడ జగన్నాథరావు గారు ఎవరు అని అడిగారట. నేనే అని బదులిచ్చి అప్పటిదాకా ఆయనే శ్రీశ్రీ అని వీరికి తెలియదట. నీవు రాసిన అంటే నీవు శ్రీశ్రీ గారిని తెలియక, అవును కానీ ఇప్పుడు చెప్పే మీరు రాసిన కవితలు మాకు వినిపిస్తారా అంటే, లేదు ఇప్పుడు చెప్పే మూడ్ లేదు అన్నారట. సో మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్తే మేము అప్పుడు వచ్చి వింటాము అని అన్నారట శ్రీశ్రీ. సో సాయంత్రం అన్నారట వనమాలి గారు, మళ్ళీ సాయంత్రం వచ్చారట శ్రీశ్రీ గారు. సో ఇద్దరు కలిసి గోదావరి స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక లంకకు నావలో వెళ్ళి ఇసుకలో కూర్చుకున్నారట. అప్పుడు చెప్పారట తనే శ్రీశ్రీ అని, తనతో నండూరి ఇంకి పాటలు కూడా పాడించుకున్నారు శ్రీశ్రీ గారట. అలా మొదలైంది వారిద్దరి మధ్య స్నేహం. ఇద్దరి మధ్య 15 ఏళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులు అయిపోయారట. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరు కలుసుకునే వాళ్ళట. అండ్ జగన్నాథరావు వనమాలి, జేఆర్ వనమాలిగా సుప్రసిద్ధుడయ్యారు. అండ్ అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్ల క్రితం వర్డ్స్ అండ్ వాయిసెస్ అనే సంస్థని ముంబైలో స్థాపించారట. సో సినీ నాటకం మరియు ప్రకటన రంగాల్లో అంటే ఇప్పుడు నిష్ణాతులుగా పేరు తెచ్చుకున్న ఎందరో కళాకారులకి వనమాలి గారు ఒక తొలి గురువు బేసిక్ గా. సో థియేటర్ ఆర్ట్స్ రంగంలో వాయిస్ ఆర్టిస్ట్ గా దాదా సాహెబ్ పాల్కే అవార్డుని కూడా వనమాలి గారు అందుకున్నారట. సో వనమాలి గారు శ్రీశ్రీ గారికి మంచి అంట, కానీ ఇద్దరికి 15 ఏళ్ళు తేడా అట. అలా వాళ్ళిద్దరి స్నేహం, వాళ్ళిద్దరి ఇది కొనసాగింది. వనమాలి గారి గురించి కూడా మనకు తెలుసు. సో శ్రీశ్రీ గారి గురించి ఇంకా చాలా మాటలు ఉన్నాయండి, చాలా మాటలు మాట్లాడాలంటే. శ్రీశ్రీ గారు పుట్టు అంటే శ్రీశ్రీ గారి మామూలుగా మాట్లాడితే ఆయన మాట్లాడుకుంటే పుట్టుకతో మనిషి వృద్ధాప్యంలో మహర్షి, మధ్యలో మాత్రమే కవి, ఎప్పటికీ ప్రవక్త. శ్రీశ్రీ గారి మరణాంతరం ఈనాడు అంటే ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా రాశారు. శ్రీశ్రీ నిర్వహించిన ప్రజా శీర్షికలో పిచ్చయ్య అని ఒక పాఠకుడు అంటే పాఠకుడు ఆయన ఒక ఇలా ప్రశ్నించారంట ఒకసారి, యోగ్యత పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కర్లేదని ఆయన అంటే నేను అంటాను మీరేమంటారు అని క్వశ్చన్ అడిగారట. దానికి అతిశయోక్తి ఆయన అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది. అంటే బేసిక్ గా ఆయన పొగిడినాగా అది పొగడంలో ఆయనని శ్రీశ్రీ గారికి ఒక దాని గురించి మాట్లాడారు మహాప్రస్థానం గురించి. సో ఇది మహాప్రస్థానం సంగతి కాదు, ఇదంతా చలంగారి అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అంటే మహాప్రస్థానం పుస్తకానికి 1940 చలన్ గారు రాసిన పీఠిక ఏంటంటే తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికల్లో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అంట అది. రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచం కోశం ఝుంఝుం నిల షజ్జధ్వనం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం చదవండి అని చెప్పి మన చలం గారు అప్పట్లో చదవడానికి సమయత్త అంటే పరిచే పీఠిక ఉండేదట అది. సో ఇది మహాప్రస్థానం సంగతిని కాకుండా చలం గారి గొడవ అట. ఇష్టం లేని వాళ్ళు అలా అనేవారట. అది ఒక్కొక్కరి ఒక్కొక్కరి పర్సనల్ విషయం కానీ అలా అనేవాళ్ళట. సో శ్రీశ్రీ గారికి అప్పుడు అరణ అంటే పదండి ముందుకు అగాధం నుంచి బయలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి ఉక్కిరి బిక్కరై తుఫాను హోరు చెవుల గింగురుమని నమ్మిన కాళ్ళ కింది భూమి తలుచుకుపోతూ ఉంటే ఆ చలమే నయనమని వెనక్కి పరిగెత్త చూస్తారట. తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీశ్రీ గారు అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నారట చలం గారు. తూచవద్దు, అనుభవించి పలవరించమన్నారట శ్రీశ్రీ గారు. ఆయనకు ఒక చతురోక్తి అలా వదిలేశారు. సో ఇంకా చాలా శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటే మనకి ఈరోజు మాటలు సరిపోవు, ఈ గంట నా షో అస్సలు సరిపోదు. సో ఆయనకు సంబంధించి చాలా ఉన్నాయి. ఆయన రాసిన కవిత్వాలు ఏంటి, ఆయన గురించి ఏంటి, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుందండి శ్రీశ్రీ గారి గురించి. ఆయన కవితా సంపుటి ఒక్కటి ఒక్కటి మాట్లాడుకున్న శ్రీశ్రీ గారి గురించి ధన్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాసిన కవిత్వాలే అలాంటివి. పదండి ముందుకు పదండి, ఆయన సాహితీ వ్యాసంగం చాలా ఉన్నాయి. అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిల్ల, కావేవి కవిత్వకు అనర్హం. ఏది అంటే కవిత్వం ఏ రకంగానే మనం ఏంటంటే ఏది కవితకు అనర్హం కాదని చెప్పి ఆయన చెప్పకనే అలా చెప్పేశారు. సో ఇంకా శ్రీశ్రీ గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చు, చాలా ఉన్నాయి. కానీ మన క్లాక్ లో 8:28 అయిపోయింది. సో మన షో మిగించే టైం కూడా అయిపోయింది. శ్రీశ్రీ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం ఇంతసేపు ఆయన గురించి మాట్లాడుకున్నాం, ఆయన గురించి గొప్పగా మాట్లాడుకున్నాం, కానీ ఆయనకు విష్ చేయలేదు. విష్ చేయడం అంటే ఆయన గురించి మాట్లాడుకునే మన మహాభాగ్యం. ఆయనకు విష్ చేయడం అనేది ఇంకా మహాభాగ్యం. సో ఆయనకు విష్ చేయాలి, విష్ చేద్దాం అని అనుకున్నాం, విష్ చేద్దాం. ఖచ్చితంగా మన షో ముగించే టైం కూడా అయిపోయింది. సో ముగించేద్దాం ఈరోజు మన షో. తిరిగి రేపు సేమ్ టైంకి నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు మైండ్ మీడియా మాత్రం వినొద్దు, ఎందుకంటే వినడం మాత్రం మానొద్దు. ఎందుకంటే మా మైండ్ మీడియాలో ఇంకా షోస్ మంచి మంచి షోస్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీరు మంచిగా మంచిగా షోస్ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో మైండ్ మీడియా మాత్రం వినడం ఆపదు. రేపు సేమ్ 7:28 రేపు సేమ్ టైంకి నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కానీ ముందుగా శ్రీశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన సాహిత్యం మన మనసులో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. సో ఇంతటితో ఈరోజు మీ అందరికీ బై బై, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. రేపు సేమ్ టైంకి కలుసుకుందాం. దిస్ ఇస్ శిశిరా సైనింగ్ ఆఫ్ టుడే.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే శిశిర గారి సింగిల్ లాంగ్ కార్యక్రమం April 32, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.